लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण। बोल लक्ष्मी नृसिंह भगवान की, समस्त भक्त वृंद की। प्रिय भगवद्बंधुलारा, కార్తీక మాసంలో చివరి పాదంలోకి మనం వచ్చాం. ఈవేళ కార్తీక మాసపు త్రయోదశి, రేపు ఎల్లుండితోటి ఈ కార్తీక మాసం పూర్తవుతుంది. ఈ కార్తీక మాసపు ఫలాన్ని మనం పొందాలి, మన చుట్టూ ఉండేటటువంటి సమాజానికి అంతటికీ కూడా అందించాలి. ఈ సంకల్పంతో శ్రీమాన్ మురళీధరరావు గారు గత 7 సంవత్సరాలుగా, ఇది 8వ సంవత్సరం, ఈ గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని ఆరంభం చేసి జరిపిస్తున్నారు అని మాకు తెలిసింది. గత 2-3 సంవత్సరాలుగా వారు ఇక్కడికి రావాలి అని నిర్బంధించిన ఈసారి ఈ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని మన క్షేత్ర అధిదేవత అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు ప్రసాదించినందుకు మేము ధన్యులమని భావిస్తున్నాం. మీ అందరితో కలిసి ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని ఈ ఏడాది చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగాను సంతృప్తిగాను ఉంది. ఎందుకో తెలిసిన ఈ సంవత్సరానికి పేరు వికారి. ఏం పేరు ఈ సంవత్సరానికి అంటే అర్థం ఏమిటి? మార్పు తెచ్చేది అని అర్థం. వికారి అంటే మార్పు తెచ్చేది అని అర్థం. ఈ వికారినామ సంవత్సరం మన భారతదేశపు చరిత్రకి ఒక అద్భుతమైనటువంటి మార్పుని తెచ్చింది, రకరకాల మార్పుని తెచ్చింది. ఇంతవరకు ఈ దేశంలో తల ఎత్తుకు తిరగలేనటువంటి ఒక స్థితి ఉండేది. ఎందుకంటే మన భారతదేశపు చిత్రపటాన్ని ఎప్పుడైనా మీరు చూసుంటారు గ్లోబ్ మీద, లేదు వేసేటటువంటి చిన్న చిన్న ఫోటోస్ మీద, దాంట్లో భారతదేశానికి ఉండేటటువంటి తల తీసేసి చిత్రాలు వేయడం ప్రారంభించారు. చాలా కాలం పరిస్థితి అట్లానే ఉండేది, కానీ భగవంతుడి అనుగ్రహంతో ఈ ఏడాది అటు 370ని పక్కకి తీయడం ద్వారా భారతదేశం మళ్ళీ ఒకసారి తల ఎత్తుకుని కేవలం తలెత్తుకోవడమే కాదు, చిరునవ్వులు చిందించేట్టుగా భారతమాత అయింది సార్. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 72 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ భారతమాత ఒకసారి చల్లగా నవ్వింది, హిమాలయాల్లోంచి నవ్వింది. ఇది ఈ వికారినామ సంవత్సరం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. మన తెలుగు భాషలో వికారం అంటే అర్థం వేరు, కానీ సంస్కృత భాషలో వికారం అంటే మంచి మార్పు. నేలలో వేసిన గింజ ఒక మొక్కగా మారింది అంటే అది వికారము అంటారు. ముద్దగా ఉండే మట్టి కుండగా ఒక రూపు దిద్దుకుందంటే దాన్ని కూడా వికారము అని అంటారు. సో వికార్ మానే ఏక అచ్చ పరిణామ్ హోతా హై. భారత జాతికి తలయెత్తుకుని గర్వంగా తిరగగలిగే అదృష్టాన్ని కలిగించిన సంవత్సరం ఈ సంవత్సరం. ఇక రెండవది, సుమారు 490 సంవత్సరాలుగా ఈ భూమిని పాలించినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన చోటేదో వెతుక్కుంటూ తిరగాల్సినటువంటి స్థితి దాపురించి ఉంటే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 72 ఏళ్లకు ఒకసారి రామా నీ స్థానం ఇది అని నిర్ణయం చేసింది ఈ సంవత్సరం. ఈ జాతికి ఆది కవి, మానవ జాతికి ఆది కవి వాల్మీకి భగవాన్. కేవలం ఈ ఒక దేశానికే కాదు, పరిపూర్ణమైనటువంటి మానవ జాతికి అంతటికీ కూడా ఆది కవి వాల్మీకి భగవానుడు అనేది చదువు కలిగిన వారందరూ చేసిన నిర్ణయం. సుమారు 17.5 లక్షల సంవత్సరాలకి పూర్వం ఆ మహనీయుడు ఆనాటి చరిత్రని రాసి పెట్టాడు. ఆ గ్రంథంలో ఇక్ష్వాకుణామియం భూమిహి ససైలవన కాననా, ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రతి అణువు, ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రతి అంగుళపు నేల ఇక్ష్వాకు ప్రభువుల యొక్క రాజ్యానికి సంబంధించినది. ఇది వాల్మీకి చెప్పాడు. మనందరికీ కథ తెలుసును, వాలికి సుగ్రీవుడికి జరిగినటువంటి యుద్ధం ఇక్కడ ఈ దండకాల్లోనే జరిగింది. ఆ వేళ వాలి నేల కూలిన తర్వాత రాముడు అతన్ని పలకరించడానికి వెళ్ళాడు దగ్గరికి సుగ్రీవుడితో పాటు కలిసి. అప్పుడు రాముడు అడిగాడు, రాముణ్ణి చూసి వాలి అడిగాడు, ఏమయ్యా నీ గురించి నేను చాలా విన్నా, నువ్వు చాలా యోగ్యుడివి అని నేను విన్నానయ్యా ఇప్పటిదాకా. దశరథుడి కొడుకువిగా ధర్మమూర్తిగా నువ్వు ఉంటావు అని నేను విన్నా, కానీ ఏం పని చేసావరా, నీతో యుద్ధం చెయ్యని వాడిని నువ్వు బాణంతో కొడతావాయా, చెట్టు చాటు నుంచి కొడతావాయా, నీ పరాక్రమం ఎక్కడికి పోయిందా, ఏ గోదావరిలో దిగిందా, నీ వంశానికి నువ్వు మచ్చ తెచ్చావు అని అడిగాడే. రాముడు నవ్వాడు, వాలి దెబ్బ తగిలిన బాధతోటి పాప నువ్వు మాట్లాడుతున్నావు, మనిషికి బాధ కలిగితే కోపం కలిగితే కామం కలిగితే ఏం మాట్లాడతాడో పాపం వాడికి తెలీదు, నీ స్థితి కూడా ఇప్పుడు అట్లానే ఉందా, కోపం వచ్చినటువంటి వాడు బాధ కలిగినటువంటి వాడికి యుక్తాయుక్త వివేకం ఉండదు, యువర్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టేటస్. నీకు ఒక మాట చెప్తా, నా రాజ్యంలోకి వచ్చి నన్ను కొడుతున్నావేమిటయ్యా అని అంటున్నావు నువ్వు, ఎవరిది రాజ్యం. అప్పుడు చెప్పాడు రాముడు, ఇక్ష్వాకుణామియం భూమిహి ససైలవనకాననా, ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు ప్రభువుల యొక్క నిజ రాజ్యం ఇది. ఈ భూమి మీద ఉండే కొండలు, లోయలు, నదులు, నదములు, పర్వతాలు, ఎడారులు, ఈ ఆ అని లేదు, ఎక్కడెక్కడ ఏ కాస్త భూమి ఉందో ఇదంతా ఇక్ష్వాకు ప్రభువులకి చెందిందా. ఆ పరంపరలో ఈవేళ సింహాసనాన్ని పరిపాలించే బాధ్యత భరతుడు చూస్తున్నాడు. అయితే నువ్వెవడివి, ఆయన ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో నేను కూడా ఒకనయ్యా, తాను రాజుని అనుకోలేదు రాముడు, ఆయన ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశాడయ్యా, అందులో మే ఇద్దరం రాముడు లక్ష్మణుడు అని సోదరులం. మా ఇద్దరికిని వన విభాగాన్ని మృగ సంరక్షణ విభాగాన్ని మాకు అప్పగించాడయ్యా. యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్స్ రెండు మాకు ఇచ్చి మమ్మల్ని పంపించాడయ్యా. పాలించేవాడు భరతుడు. అందులో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని పాలించండి అని వాళ్ళు చేసిన ఏర్పాటులో నువ్వు ఇక్కడ పాలిస్తున్నావు తప్ప దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఫస్ట్ అండర్స్టాండ్ దిస్, ఇది నీ సొంతం కాదు, ఇది జ్ఞాపకం పెట్టుకో. ఇహ రెండవ మాట నువ్వు అడిగావే, ఏమయ్యా మేమిద్దరం కొట్టుకుంటుంటే నన్ను కొట్టావు ఎందుకయ్యా అని అడిగావు కదా. మేము వచ్చింది ఎందుకో చెప్పాం కదా నీకు. వన విభాగ సంరక్షణ బాధ్యత మా మీద పెడితే మేము వచ్చాం. మా రాజ్యపు నియమాల ప్రకారం బ్రతికి ఉండగా తమ్ముడిని రాజ్య భ్రష్టుణ్ణి చేస్తే, అతడి భార్యని అపహరిస్తే, అలాంటి వాడికి మరణ దండన విధించాలి అనేది మా నియమమయా. నువ్వు ఆ పని చేశావు, నీ తమ్ముడిని రాజ్య భ్రష్టుని చేసి అడవులు పాలు చేశావు. అతను జీవించి ఉండగానే అతని భార్యని పట్టుకొచ్చి నువ్వు అనుభవిస్తున్నావు. ఇలాంటి కార్యం చేసే వ్యక్తికి మరణ దండన విధించడమే మా శాస్త్రం చెబుతోంది. మా లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ డిక్టేటింగ్ దట్. దండన విధించేవాడి ఇష్టం ఎట్లా దండన విధించాలి? అంతే తప్ప దండింపబడే వ్యక్తి ఏమంటో మ్యాజిస్ట్రేట్ గారు నాకు ఇట్లాంటి శిక్ష వేయండి అని అడగడానికి వాడికి అధికారం ఉండదు. మీ అందరికీ తెలుసును, దొంగతనం నిరూపణ జరిగిన తర్వాత పోలీసు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇట్లా శిక్ష వేయండి సార్, మీరు ఇట్లా శిక్ష వేయకూడదు సార్ అని ఎవడన్నా వాడు అడుగుతాడా? చాయిస్ దొంగదా, దండన విధించే వ్యక్తిదా? చాయిస్ దొంగది కాదు, నువ్వు దండన పొందే వ్యక్తిని, దండించే అధికారం కలిగిన వ్యక్తిని. నేను ఎట్లా దండన విధించాలి అనే చాయిస్ నాది తప్ప దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు ఆస్క్ మీ. నీకేం అధికారం లేదని అడగడానికి. మరణదండని విధించాలి అంటే రకరకాలుగా ఉన్నాయి కదండి, ఉరి వేసి మరణదండన వేస్తారు, లేదా తుపాకీ పెట్టి ఢామని పేల్చి మరణదండను విధిస్తారు, లేదా ఆ మధ్యన ఎక్కడో అక్కడెక్కడో ఒక కంట్రీలో ఆయనకి వేశారు, ఏదో హుస్సేన్ సద్దాం హుస్సేన్ గారు లాంటి వాళ్ళు ఎవరికో ఒక కరెంట్ చైర్లో పెట్టి ఆయనకి మరణదండను విధించారు. అది వాళ్ళ ఇష్టం, వేసేవాడు వాళ్ళ చాయిస్ తప్ప పొందే నీది చాయిస్ కాదోయ్. అంటే ఇలా ఎందుకు విధించావు దండన అని నువ్వెవడే నన్ను అడగడానికి. ఇక మూడో మాట, చెట్టు చాటు నుంచి ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నావు కదా. నువ్వెవరివి? జంతువువి. ఒక జంతువుని వేటాడేవాడు ఎర పెట్టి మాటు వేసి జంతువుని కొడతాడు, అవునా కాదా? అండి జంతువుని ఏదైనా పట్టుకోవాలనో వహించాలనో కోరుకునేవాడు పులిగారి దగ్గరికి వెళ్ళి, హే పులిగారు కమా నేను నిన్ను వధిస్తా అని ఎవడని ఎదురుకుండా పెడతాడండి. దాని కింద ఒక ఎర్ర పెడతాడు, వాడి చుట్టుపక్కన ఎక్కడో మాటు వేస్తాడు, అప్పుడు కొడతాడు. నువ్వు కూడా ఒక జంతువేనాయా? జంతువుని వధించే విధానం ఒకటి ఉంది కనుక నీకు సుగ్రీవుణ్ణి ఎర్ర పెట్టా, నేను చెట్టు మాట నుంచి కొట్టా తప్ప. ఇదే అడిగాడు రాముడు. ఆ వేళ దెబ్బతిన్న వాలి లెంపలు వాయించుకుని, రామా నన్ను క్షమించు, కోపంలో తప్పు మాట్లాడా, నిజమే ఈ భూమంతా ఇక్ష్వాకు ప్రభువులదే, నేను ఒప్పుకుంటున్నా, నేను చేసింది తప్పనే ఒప్పుకుంటున్నా, నువ్వు నన్ను కొట్టడం కూడా దోషము కాదు అని నేను అంగీకరిస్తున్నా, పొరపాటున నోరుజారి మాట ఆడానయ్యా అని అంగీకరించాడు ఆవేళ. ఈవెంట్కి అంగీకరించిన వాళ్ళు, ఆ బాలి వర్గం వాళ్ళు కొందరు ఉన్నారనుకోండి, వాళ్ళు పక్కన పెట్టండి పర్వాలేదు. అప్పుడు రాముడు పలికిన మాట ఇది, ఈ భూమంతా ఇక్ష్వాకు ప్రభువులది అని. ఈ భూమిలో అలాంటి రాముడికి తాను పుట్టిన ఊరిలో, తాను పుట్టిన చోట, తనకి ప్రాణం పోసినటువంటి సరయు తీరంలో ఆయన చోటెక్కడో వెతుక్కోవలసినటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి దాపురించి అది మారి ఈ ఏడాది ఈ మన కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఇది రాముడి స్థానము, ఇక్కడ రాముడి యొక్క భవ్యమైన మందిరము నిర్మాణము జరగవలే అనే మంచి మార్పు తెచ్చిన ఏడాది వికారి. అంచేత మురళీధర్ గారు ఈ ఏడాది చేసేటటువంటి ఈ గోదావరి హారతి అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనది, ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది, ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇట్ ఇస్ సో రిలవెంట్ దిస్ ఇయర్ టు పెర్ఫామ్. చాలా సంతోషిస్తున్నాను శ్రీ మురళీధర్ రావు గారి యొక్క ఈ కార్యక్రమానికి, దీన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరి యొక్క దక్షతకి. ఈ కార్తీక మాసం మనకి ఆచరించే విధానాన్ని చెప్పినటువంటి మన వేదాలు, మన గ్రంథాలు, మన పెద్దలు ఈ మాసపు గొప్పతనాన్ని చెప్పాయి. ఈవేళ మన వాళ్ళు ఏదో గ్రీన్ భారత్ అనో, గ్రీన్ తెలంగాణనో, లేదా మరొకటో అంటున్నారు, కానీ మనకి ఈ సంస్కృతి, ఈ సంప్రదాయము వేదాల్లోంచి వచ్చింది. ఈవేళ కొత్తగా కాదు, ఇది ఏర్పడ్డది. ప్రకృతిని కాపాడుకోవాలి, జలములని ఆరాధించుకోవాలి, భూమిని పరమ పావనంగా భావించాలి, గాలిని దేవతగా గుర్తించాలి. ఇది ఈవేళ మనకి కొత్త కాదు. గాలిని వాయు దేవత అన్నాము, పర్వత రాజ్యం అన్నాము, నదీ మతల్ని అన్నాం మనం. అది చిన్న పిల్లకాలమైనా, సెలయేరైనా, మహానది అయినా దానిని ఆరాధించాం మనం మొదటి నుంచి. మా చిన్నప్పుడు ఇప్పటికీ జ్ఞాపకం, గోదావరి నది మీద పెద్ద బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి మీద రైల్లో వెళుతుంటే గోదావరి వస్తుంది అని అనగానే రైల్లో ప్రయాణం చేసేటటువంటి మహిళా మతల్లు అందరూ కూడా వాళ్ళ సంచిల్లో పసుపు కుంకుమలు పొట్లాలు పెట్టుకునేవారు. దాంతోపాటు ఆ రోజుల్లో కొన్ని రాగి పైసలు ఉండేవి, చిల్లు కానులు ఉండేవి, లేదా పావల చారణ చదో ఒక అర్ధన రూపాయి అలాంటి బిళ్ళలు ఉండేవి, వెండి రూపాయలు కూడా ఉండేవి. ఆ గోదావరి నుంచి విడుతుంటే ఆ పొట్లాలు విప్పి ఆ పసుపు కుంకుమలు గోదావరికి అర్పించి ఆ పైసలు దాంట్లో వేసి, తల్లి నిన్ను దాటి వెడుతున్నావమ్మా, మమ్మల్ని మా సాహసాన్ని క్షమించు, మా గమ్యానికి సురక్షితంగా చేరి తిరిగి మా గృహాలకు వచ్చేటట్లుగా కరుణించు అని ప్రార్థన చేసుకు వెళ్ళేవారు. మరి మీరు ఎంతమందికి తెలుసునో మాకు తెలియదు, మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. మీ ఇంట్లో ఉండేటటువంటి మహిళా మతల్లో పెద్దలైన వారు, వారిని మీరు సంప్రదిస్తే వారు చెబుతారు ఈ ఆచారాన్ని గురించి ఎట్లా ఉండేదో. ఇది సీతమ్మ నేర్పిన మాట. రామాయణంలో సీతమ్మ నదిని దాటడానికి పడవలో వెళుతూ ఉండేటప్పుడు గుహుడు తీసుకువెడుతుంటే ఆ నదికి తాను పూజ చేసి, గోదావరి తల్లి నీ మీద నుంచి దాటుతున్నానమ్మా, రాజ్యాన్ని వదిలి వెడుతున్నానమ్మా, 14 సంవత్సరాల కోసం వెడుతున్నానమ్మా, మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తే నీకు పెద్ద ఆరాధన పెద్ద హారతి కూడా ఇస్తాను తల్లి అని ఆ తల్లి మొక్కుకుంది ఆవిడ సీతమ్మ. ఈవేళ మన మురళీధరరావు గారు ఆనాడు మన సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనని ఇప్పుడు సఫలం చేస్తున్నారు. ఇక్కడ నీళ్ళని ఆరాధించాలి, చెట్లని ఆరాధించాలి. ఇందాక బ్రహ్మచారి మహారాజు ఒక మాట చెప్పారు, మనం ఏ దేవతని ఏ ప్రకృతిలో వస్తువుని కూడా ఎప్పుడు చిన్న చూపు చూడలేదు, దాన్ని ప్రాకృతికంగా చూడలేదు, ప్రతి వస్తువుని దైవికంగా చూసాము, మృత్యువుని కూడా పావనంగా భావించాము. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన ఈ ధర్మపురి క్షేత్రం. యమధర్మరాజు కూడా ఇక్కడ నృసింహస్వామి శ్రీపాదాల దగ్గర సేవలు చేసుకుంటూ వచ్చే భక్తులకి మీకు ఇక్కడ యమపురి రావక్కర్లేదయా, ధర్మపురి ప్రవేశించారంటే మీరందరూ పరమ పావనులైపోతారయా అని చెప్పినటువంటి క్షేత్రం ఇది. చెట్లని మనం పూజ చేశాం, జంతువులని మనం పూజ చేశాం, పక్షులని మనం పూజ చేశాం, చివరికి ఎలకలను కూడా పూజ చేస్తున్నాం. చేశాం కాదు, చేస్తూనే ఉన్నాం. ఇది చేస్తూనే ఉంటుంది ఈ జాతి ఎప్పటికీ కూడా. వాటి మీద పవిత్ర భావన కలగాలనే ప్రతి దేవతకి ఒక పక్షి, ఒక జంతువు, ఒక కాయ, ఒక పువ్వు, ఒక ఆకు, ఒక చిన్న జంతువు వీటన్నిటిని దానికి తోడు చేశారు. దాన్ని విష్ణువుని తీసుకుంటే ఒక పాము, ఒక గరుత్మంతుడు, శివుణ్ణి తీసుకుంటే ఒక నందికేశ్వరుడు, వినాయకుడిని తీసుకుంటే ఒక ఎలక, కుమారస్వామిని తీసుకుంటే ఒక మయూరము నెమలి, చివరికి యమధర్మరాజు గారిని తీసుకుంటే ఒక దున్నపోతు కూడా మనకి ఆరాధ్యమే. దేన్ని మనం ఎప్పుడు కూడా ప్రకృతిలో అవమానించలేదు. ప్రతి వస్తువుని ప్రతి ప్రాణిని దైవ భావంతో మనం ఆరాధన చేశాం. అయితే మన చుట్టూ ఉండేటటువంటి పాశ్చాత్యపు వాసనల ప్రభావం చేత ఈ పవిత్ర భావనకి సరి అయినటువంటి రూపకల్పన చేసే స్థితి మన నుంచి దూరమైపోయింది. నదులని పూజించాలి అని అంటున్నామే తప్ప ఆ నదులలో ఉండే కాలుష్యాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నాలు మనం చేయలేకపోతున్నాం. చెట్లని పూజించాలి అని అంటున్నాం కానీ అది పూజకు మాత్రమే పరిమితం అయిపోయేటట్లుగా మనం చేసేసి వినాయక చవితి వస్తే అన్ని రకాల ఆకులు పట్టుకొచ్చి పత్రిగా పూజిస్తాం. విజయదశమి వస్తే ఎందుకు పనికిరాదు, నీడ ఇవ్వదు, పువ్వులు ఇవ్వదు, కాయలివ్వదు, పట్టుకుంటే ముళ్ళు శ్మశానాల్లో ఉంటుంది. అలాంటి జమ్మి చెట్టుని కూడా పవిత్రంగా పరమ పూజ ఆస్థానంలో పెట్టి భగవంతుడే పూజించుకునేటట్టుగా మనం ఒక ఉత్సవాన్ని మన గ్రంథాల్లో దర్శిస్తాం. ప్రకృతిని మనం పూజిస్తున్నాం కానీ దాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకునేటటువంటి విధానానికి కాస్త కాస్త వెనకడుగు వేస్తున్నాం, దూరం అవుతున్నాం. ఇది మళ్ళీ జ్ఞాపకం చేయాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ నది హారతులు దానికోసమనే మన గంగా నది దగ్గర నుంచి ఆరంభం చేసి ప్రతి నదికి ఈ హారతనిచ్చేటటువంటి ఒక మహోద్యమాన్ని ఆరంభం చేశారు. ఈ మాసానికి ఒక గొప్పతనం ఉంది.